ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పాలో తెలియనప్పుడు ఆ స్వాతంత్రం ప్రకటిస్తేనే భక్తుడు. అంతేకాని ఎప్పుడు ఇలా చేతులు కట్టేసుకుని భయం భయంగా, అమ్మో అమ్మో మీరంతటి వారు ఇంతటి వారు, నేనే ఉందండి నేనే ఉందండి, అది భక్తి ఏమిటండి? అది కళాకారు స్వతంత్రం ఉండాలి. మీరు త్యాగరాజస్వామి కీర్తనలు చూడండి, ఒక్కొక్కచో ఆయన తాను సీతమ్మ అయిపోతుంటారు. ఒక్కొక్క చోట ఏమంటారో తెలుసా అండి, మీరు త్యాగరాజు గారి కీర్తన వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు కానీ మా తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కీర్తన చేస్తుంటే వ్యాఖ్యానం చేశాను రోజున, అందుకని జ్ఞాపకం నాకు. రామ, మీరు ఒక్కరూ భోజనం చేయరు కదా, మీరు పక్కన తమ్ముళ్ళు ఉండాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీరు నలుగురు బంగారు పీటల మీద కూర్చుంటే నేను పాయసాన్నం పట్టుకొచ్చాను రామ తినడానికి. ఇది ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా, మా ఇంట్లోదేం కాదు, సీతమ్మ వండింది, తెచ్చాను రండి కూర్చోండి వడ్డిస్తానంటారు. అలా అనడమే భగవంతుడి, సీతమ్మ తల్లి వండిన పాయసం పట్టుకొచ్చాను కూర్చోండి మీకు వడ్డిస్తానంటారు ఆయన కీర్తనలో. అంటే అక్కడ తనని తాను ఎలా అనుకుంటారంటే సీతారాములకి తాను బిడ్డడు. ఒక్కొక్కసారి పిల్లాడు చూడండి, అమ్మ అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతాను, నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతానంటాడు. అని పండగనాడు, నాన్నగారండి కూర్చోండి నేను పెడతాను మీకు, నాన్నగారండి మీరు కూర్చోండి నేను పెడతానంటాడు. ఆ అమాయక భక్తికి ఆ స్వాతంత్రానికి తండ్రి మురిసిపోతాడు. అలా ఎలారా నువ్వెయ్యి అంటాడు. అంతగా అయ్యో పాపం వాడి చొక్కాతోటి ప్యాంటుతోటి వేశాడు అనుకుంటే కసి నీళ్ళు తెలుగు, అంతే కదండి శౌచానికి, అంతేగాని నువ్వు వేయకూడదురా మడి అంటాడు ఏమిటి అనడు. ఒక స్వాతంత్రం ఉండాలి. భార్య భర్త విషయంలో అంతే, భర్త చాలా గొప్పవాడు, నిస్సందేహంగా భర్త దైవం భార్యకి. అంత మాత్రం చేత ఇలా ఎప్పుడూ చేతులు కట్టేసుకుని యామండి యామండి అని పరమ గౌరవంగా ఏదో స్తోత్రం చేస్తూ మాట్లాడితే అది దాంపత్యం ఎందుకు అవుతుంది? ఒక్కోనాడు ఎంత అనుకూల్యమైన ఏకాంతంలోనైనా కనీసం మీకు చెప్పి ప్రయోజనం ఏంటండి, నా మాట వినాలా ఏమన్నానా అందనుకోండి, అప్పుడే అది దాంపత్యం కదండి. అప్పుడే అందులో అందం ఉంటుంది, ఆ రుసరుసలోనే అందం, ఆ రుసరుసలో ఒక స్వాతంత్రం ఉంది. దాన్ని మీరు విశాల హృదయంతో స్వీకరించి దాంపత్యం ఆవిష్కరింపబడింది అని మీరు నవ్వుకోవాలి. అంతేగాని ఆవిడ రుసరుస అంటే మీరు కసకస అంటే అల్లరి అయిపోతుంది, అసహ్యంగా ఉంటుంది. సో దాంపత్యం కూడా అదొక అందమైన అనుభూతి, అలా ఉండగలగడం భర్తకు ఒక మెళకువ, అలా ఉండగలిగినటువంటి భర్త భార్యకి దొరకడం ఆవిడ పూర్వజన్మ తపప్పల. కనుక చూడండి ఇక్కడ అదే స్వాతంత్రాన్ని సీతమ్మ చూపిస్తోంది. అంతకన్నా మీరు ఇంకో రకంగా దాన్ని మాట్లాడారనుకోండి అది ఏదో ఇంకొక రకంగా ఇంకో రకంగా బాగుంటుందేమో, కానీ రామాయణంలో చాలా సహజమైనటువంటి పాత్ర చిత్రీకరణకి దగ్గరగా ఉండదు. ఆవిడంది కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇది స్వాతంత్రం, ఎవరు లేరప్పుడు గదిలో, లక్ష్మణుడు కూడా బయట నుంచున్నాడు, ఇద్దరే ఉన్నారు. అస్తమానం నువ్వు నాకేం చేస్తావులే, పుల్లుంటాయి సింహాలుంటాయి, నిన్ను కష్టపెట్టకూడదు నేను కష్టపడాలి, ఏమిటండి మాటలు, ఏమిటి మీకు కష్టం అంటే అసలు రహస్యం నన్ను రక్షించాలని మీరు భయపడుతున్నారా? అక్కడికి వస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, మీ మాటలు వింటుంటే ఇన్ని చెప్పినా నాతో రావద్దంటారేంటి? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అసలు మా నాన్నగారు మిమ్మల్ని చూసి పురుషుడు అనుకుని కన్యాదానం చేసేశారు, కానీ మీరు ఆడదేమో అంది ఆవిడ. పురుష రూపంలో ఉన్న స్త్రీవి నువ్వు, అయితే మీరు మాట ఆలోచించండి, నిజంగా అలా పురుషుణ్ణి ఆ సన్నివేశంలో స్త్రీ అంటే అర్థం ఏమిటిదండి? నువ్వు చేతకాని వాడివి, నీకు బలం లేదు, నీకు శౌర్యం లేదని. ఇది సీతమ్మ హృదయం కాదు, స్వాతంత్రం అంతే ఆవిడ హృదయం. ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడుతుందో, ఒక స్వాతంత్రంతో ఎలా నిగ్రహిస్తుందో, ఆ నిగ్రహించడాన్ని మీరు కావ్య ప్రయోజనంగా తీసుకుంటే ఆ సీతారాముల యొక్క హృదయాల్ని, వాళ్ళ అరమరికల లేని దాంపత్యాన్ని మీరు అనుభవించగలుగుతారు లోపల. అంతే, అంతకు మించి దాన్ని ఊరికే ఏదో పెద్ద విశేషాన్ని చేసేస్తే ఈ అందం తగ్గిపోతుంది. ఆ తగ్గింపు ప్రయత్నం వాల్మీకి హృదయానికి దగ్గర అని నేను అనుకోవట్లేదు.
నీవు సూర్యుని వంక చూసి ఎవరైనా సూర్యుని యందు తేజస్సు లేదు అని అంటే వాడు భ్రమపడ్డాడు, వాడికి సూర్యుని యందు తేజస్సు చూడడం తెలియలేదు. అంతక తప్ప వీడన్నాడని సూర్యుల్లో తేజస్సు లేకుండా పోయిందా? రామ ఓ స్త్రీని కదా మీరు తీసుకెళ్తారు లేదని అలా అన్నాను, కానీ మీకు తేజస్సు లోట పరాక్రమం లోట, నేను నాకు కావలసిందే మీ భుజముల యొక్క ఛత్రము కింద నేను ఉండడం, కాబట్టి రామ నన్ను అనుగ్రహించండి. రాముడు అన్నాడు ఇప్పుడు, ఇది రాముడు అంటే సీత నేను ఒక మాట అనగలను. ఇక్కడే సీతమ్మ ఇంకొక మాట జోడించిందండి, నేను పుట్టింట్లో ఉండగా ఒక భిక్షుక కాంత కొంతమంది బ్రాహ్మణులు నా జాతకం చూసి ఈమె కొంతకాలం వనవాసం చేస్తుంది అని అన్నారు. బ్రాహ్మణుల మాట నిజం చేయడానికి నేను వనవాసం చేస్తానని, ఇది జ్యోతిష్యానికి ఒక చిత్రమైన వాత. ఎందుకో తెలుసా అండి, జ్యోతిష్యం మీరు చెప్పే నిజమవుతుందా? ఈశ్వరుడు నిర్ణయించిన దాన్ని గ్రహించగలిగిన శక్తి ఈశ్వరుడు చేత మీ యందు ప్రచోదనమైతే నిజమవుతుందా? మీరు చెప్తే నిజమవ్వట్లేదు. ఆయన గ్రహములను ఎలా నడిపించాలనుకుంటున్నాడన్నది మీకు అందితే, మీ అన్న వాక్కుని ఆయన అలాగే నిజం చేస్తే మీరు ధన్యులవుతున్నారు జ్యోతిష్యం చెప్పి. దాని ఎందు కూడా ఈశ్వరానుగ్రహమే మీరు చూడాలి. అందుకే జ్యోతిష్యం చెప్తే గాయత్రి ఎక్కువ చేయాలన్నారు. కాబట్టి చూడండి ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి ఆవిడంది. ఇప్పుడు నేను బ్రాహ్మణ వాక్కు నిజం చేస్తాను అంటే ఇప్పుడు ఆవిడ ఒక దేవకాంతగా మాట్లాడుతోంది. బ్రాహ్మణుల మాటలు నేను నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, అందుకని నేను దాన్ని నిజం చేస్తాను. కాదు కాదు, నేనే తెలుసు నాకు ఈ విషయం, నాకు ఎప్పుడో వనవాసం ఉందని. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను మానసికంగా పెద్ద అమ్మో వనవాసం ఏంటని కొత్తగా వినలేదు. మీరు విన్నారేమో ఇప్పుడు, మా నాన్నగారు అనుకున్నారే అంటే ఆడదానికి ఎంతైనా లోపల ఒక చిన్న బాధ ఉంటుంది కదండి. ఆయన తండ్రి గారని చెప్పి గౌరవించి వెళ్ళిపోతున్నాడేమో, కానీ మా నాన్నగారని మీరు అంత పెద్ద పీట వేశారు. ఎప్పుడు మా పిన్ని అనలేదు, మా అమ్మనే అన్నారు. మా వాళ్ళు అన్నారు, కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు చివరికి మిమ్మల్ని అరణ్యానికి పంపించారు. కాబట్టి వనవాసం మీరు హఠాత్తుగా విన్నారేమో, ఎందుకంటే మీ వాళ్ళు మిమ్మల్ని వనాలకు పంపిస్తారని మీరు అనుకుని ఉండరు. కానీ మా వాళ్ళు నేను వనవాసానికి వెళ్ళవలసి ఉంటుందని జ్యోతిష్కుల ద్వారా చెప్పించారు. ఇప్పుడు అందుకని నేను సిద్ధంగానే నన్న కొత్తగా భయం ఏంటి, ఎంత అంతర్లీనంగా పెట్టిందో తెలియదు. అలా అత్తవారింటి మీద మాట్లాడితే ధర్మం అవుతుందా? అంతర్లీనం స్క్వేష్, అంత ప్రకటంగా మాట్లాడదు. ఎంత అందమో, అసలు అలా మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి. ఎక్కడ దొరికింది? మీరు గట్టిగా అడుగుదాం అనుకున్నారనుకోండి కుదరదు, చాలా గడుసుగా ఉంటుంది. ఏమండి, ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను ఏదో పూజ చేసుకుంటాను గుడికి వెళ్ళి, మీకు ఆ 100 రూపాయలు మీ జీతం ఇచ్చేగానే, జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తానని అనుకోండి భార్య, ఎంత గడుసుగా ఉందా మాట. ఆయన 100 రూపాయలు ఇవ్వడం ఏమిటి? వీడు పూజ చేసుకోవడం అంటే ఆయన జీతం రాగానే వీడు ఇచ్చేస్తున్నాడు 100 రూపాయలు. ఆయన జీతం పట్టుకొచ్చి వీడికి ఇస్తే వీడు ఇస్తుంది అనమాట ఆయనకు 100 రూపాయలు. అలా అంత గడుసుతో మాట్లాడిందో చూడండి. మాకు ఇంట్లో జ్యోతిష్కులు చెప్పారు, అది నిజం చెయ్యాలి, అందుకు నేను వస్తాను వనవాసానికి. ఇవన్నీ రాముడు అన్నాడు. ఇలా ఉండకపోతే సీతారాముల దాంపత్యంలో మాట యందు కూడా తొట్రుపడని స్వభావం సీతమ్మ యందు, ఆ దాంపత్యమునందు స్వాతంత్రము ఆవిష్కరించకపోతే నరుడి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మీరు ఆవిష్కరించలేరు. ఆ ఘట్టమునందు అది పరిపూర్ణత. ఇప్పుడు రాముడు అన్నాడు, సీత నాకు తెలుసు నీ హృదయం, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ హృదయం ఎప్పుడూ రాముడికి తెలుసు, సీతమ్మ పవిత్రత రాముడికి ఎప్పుడూ తెలుసు. కానీ నేనే ముందు వచ్చి, సీత 14 ఏళ్ళు మా వాళ్ళు అరణ్యాన్ని తెలిపమన్నారు, పెట్టి సర్దేసుకో వెళ్ళిపోదాం అని ఎందుకు అనలేదో తెలుసా? భర్త అలా భార్యతో మాట్లాడకూడదు కనుక. ఎంత మర్యాద పురుషులకు నేర్పాడో చూడండి. ఇవాళ మనం లేస్తే ప్రపంచంలో ఎంత విచిత్రంగా ఉంటుందంటే, భార్య అనబడేటటువంటి స్త్రీ, తన జీవితంలో కష్టసుఖాలు పంచుకునేటటువంటి స్త్రీని 10 మందిలోకి వెళ్ళినప్పుడే బాగా ఈసడించి మాట్లాడతారు కొంతమంది. ఇంట్లో బాగానే ఉంటారండి, మీరు ఇంట్లో చూశారనుకోండి బాగానే మాట్లాడతారు. ఏమాయ్ లక్ష్మి, ఏమాయ్ సరస్వతి అంటాడు, ఏమాయ్ చిలక, ఏమాయ్ పిలక, ఏదో ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. మీరు తిరుపతి తీసుకెళ్ళారనుకోండి మీతో, అక్కడి నుంచి నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటాయి. పాపం ఆవిడ ఎర్రటి ముఖం అయిపోతుంది, పెట్టి తాళాలు ఎక్కడ పెట్టావు అని ఇంకా నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చేస్తుంటాయి. కసురుకుంటూ ఉండడం, నిందించేస్తూ ఉండడం, లేకపోతే ఏమండి ఒక్కసారి ఇంత దూరం వచ్చాం కదా, కోదండ రామాలయం చూద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది, మీరు టాక్సీ మాట్లాడుతున్నారు కాబట్టి కోదండ రామాలయానికి కూడా మాట్లాడండి అందనుకున్నాడు. నీ మోహన్ నీకు ఎవరు చెప్పాడు నీకేం తెలుసు ఏం చూడాలో, నీ చూపించింది చూడు, నీకోటి తెలిసి ఏమిటి, నువ్వు ఎక్కడ విన్నావేవు నీకు ఇవన్నీ అంటే ట్యాక్సీ వారు కూడా ఓ విన్నవను అవుతాడు. మొగుడు తాని గొప్ప ఎక్కడి నుంచి వస్తుంది భార్యకి? నీకు అది ఉంటే ట్యాక్సీలో కూర్చున్నాక నీకు తెలియదే ఏవి ప్రధానమో మన టైంకి సరిపోయేటట్టుగా నేను అవి చెప్పాను. ఈ మాట వచ్చినప్పుడు మనం తప్పకుండా పెడదాం, అది మంచిదే, నువ్వు చెప్పింది ఎక్కడ విన్నావో మంచి విషయం విన్నావు, కానీ అంతకన్నా మంచి దేవాలయాలే నేను నిర్వహించాను, ఇవి చూద్దాం మనం అని మీరు ఓ మాట అన్నారనుకోండి, మీ భాగ్యం ఊడిపోయిందా? ఎంత సంతోషం నలుగురు ఇంటికి వచ్చేటప్పటికి, ఉసే ఉసే నీ మొహం ఎంతసేపే కాఫీ పెట్టడం, ఎంత అధిక ఎంత పనికి మాలిన వాడికి కూడా పెళ్ళాన్ని చూసేటప్పటికి ఎంత అధికారమో. మామూలు అలా మాట్లాడలేదండి. అయోనిజ తన భార్య అయి ఉంటే, ఆవిడ హృదయం ఆయనకి తెలుసుంటే సీతారణ్యవాసానికి వెళ్ళిపోదాం రా అంటే సంతోషంగా వచ్చే భార్య అని తెలిసి కూడా సీతాను ఎందుకు వస్తావు నాతో అని, నీ ఎంత నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు, కానీ నేను రా అనడం అంత మర్యాద? అది ఒక భర్త మాట్లాడవలసిన మాట అని నేను అనుకోలేదు సీతమ్మ. ఈ మాటలు నువ్వు అంటావని నాకు తెలుసు, నిన్ను తీసుకెడతానని తెలుసు, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? పద ఇంత దుఃఖం పోయిందంటే ఎంత అందమైన కావ్యరచనండి అది. రామాయణం చదువుతున్న వాడికి భార్యతో ఎలా మాట్లాడదాం అని ఎంపర్లాడతాడు, ఎంత బాగా మాట్లాడదాం మనం భార్యతోని ఎంపర్లాడతాడు, భార్యను ఎంత గౌరవంగా మాట్లాడదామని ఎంపర్లాడతాడు. అంతేకాని నీచంగా మాట్లాడే సంస్కృతి రామాయణం చదువుకుంటే పోతుంది. మన దురదృష్టం ఏమిటంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం కదా, ఎక్కడా పిల్లల దగ్గర నుంచి రామాయణం చెప్పకూడదు. మన దురదృష్టం అలా వచ్చింది, ఎవ్వరికీ రామాయణం చెప్పకూడదు. ఇలా ఏ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రేపటి సుబ్బారావు పెట్టుకుంటే రామాయణం చెప్పుకోవాలి తప్ప, చిన్నతనం నుంచి రామాయణం చెప్పి వాళ్ళకి జీవితంలో నడువడికి కావలసినటువంటి సిద్ధాంతాన్ని మీరు వాళ్ళ ఎందు చొప్పించడానికి కావలసిన పరిస్థితి లేదు. వాళ్ళకి పనికి మాలినవన్నీ చెప్పచ్చు, పనికొచ్చేవి ఏం చెప్పకూడదు, చాలా ప్రమాదం. నిర్ధారించేశారు పెద్దలు, అదో దౌర్భాగ్యం మన దేశానికి. శరది వీరు మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీరభద్రుడు అని అవసరం, పరమశివుడుగానే ఉండవు. కనుక చూడండి ఇంత అందంగా మాట్లాడింది సీతమ్మ. అయితే ఏమి సీతమ్మ, నన్ను నిన్ననైపోయింది అమ్మా, ఇవాళ నువ్వు నన్ను ఎంత పలికిస్తావో అంతే తల్లి, రేపు మళ్ళీ నేను రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాను, మళ్ళీ నాతో రేపు కూడా అనిపించకమ్మా. కాబట్టి చూడండి ఇన్ని మాటలు చెప్పినటువంటి సీతమ్మ అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరి, బయలుదేరిన దగ్గర నుంచి మీరు రామాయణంలో 1000 వోల్ట్స్ బల్బ్ వేసి ఎక్కడైనా రాముడు ఏంటి సీత విసిగించేస్తున్నావు అంటాడేమో మీరు చూడండి, అలా ఉండదు. ఎప్పుడు రాముడంత ఆనందంగా ఉండడానికి కారణమేమి, సీతమ్మయే కారణము. అంత అన్యోన్య ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చారో తెలుసా అండి, రాముడు ఇచ్చాడనుకోండి, సీత నువ్వు బాగానే వచ్చావు నువ్వు రాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, అది బాగుంది అలా అనకపోతే ప్రారంభం ఇంకోటి అంటాడు ఏంటండి, నేను ఫోన్ కూడా ఎందుకు వచ్చిందని చెప్పి అలాగే అంటాడు అంటాం. లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, ఆయన అసలు మహాప్రీతి అండి బాబు వదిన గారు అంటే అందుకని అన్నాడు అంటాం. ఈ మాటలు ఎవరు చెప్పాలో వాళ్ళతో చెప్పిస్తారు మహర్షి. వాల్మీకి మహర్షి యొక్క చాతుర్యం అంతా ఇంత కాదు. మీరు రామబంటు రామభక్తుడు రాముణ్ణి ఏదైనా అన్నారో మీద పడి గోల్డ్ ఎట్టి గీరేస్తాడని భయపడేది ఎవరి విషయంలో భయపడతారు? సుగ్రీవుడి విషయంలో మనకు అలాంటి భయమే ఉండదు, అంగదుడి విషయంలో భయమే ఉండదు, లక్ష్మణుడు భరత శత్రుఘ్నుల విషయంలో అలాంటి భయాలు ఏమి ఉండవు. ఎవరి విషయంలో భయం మీకు? ఆయనకి ఇంక ఎవరి కథ అక్కర్లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయనకి ఎక్కడైనా రామ 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 అన్న రామకథ చెప్పిన ఆయన అందరికన్నా ముందు వచ్చి ఎక్కడో కూర్చుని కళ్ళమ్మ నీళ్లు కారుస్తూ వింటుంటాడు. చిరంజీవి కదా, భవిష్యత్ బ్రహ్మ. అటువంటి వాడు రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతాడని మీరు ఊహిస్తారా లోకంలో? వాల్మీకి మహర్షి ప్రతిభ ఏమిటో తెలుసా అండి? మాట్లాడించారు హనుమతో ఒకసారి. ఎక్కడ మాట్లాడించారో తెలుసా? అందుకే దాన్ని సుందరకాండం అని ఇంకో వజ్రాలు అన్నారు. ఇంకో ఉపాసన దగ్గర నుంచి అన్ని చెప్పేస్తాను, ఇందులో నీ ఇష్టం. తతో రావణనీతాయ దగ్గర నుంచి ప్రారంభం, తత్తో మొదలు. కాబట్టి సుందరకాండలో హనుమ సీతమ్మ తల్లి యొక్క దర్శనం కోసమని వెళ్ళారు. నరకాంతే సీతమ్మ అనుకోండి, చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ వెంకపిర్ణ జగాయత. లంకలో 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా వదిలేశానన్నటువంటి హనుమకి సీతా దర్శనం ఎందుకు కాలేదు? అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడ ద్విపాత్రాభినయంలో 2వ పాత్ర మొదలు. ఆవిడ హనుమ నేను దర్శనం చేస్తానంటే ఆవిడ దర్శనం ఇవ్వదు. నువ్వు భక్తిలో దర్శనానికి చిన్న మెట్టు కింద కొన్నావు హనుమా అని చూపించాడు. నేను దర్శనం చేసుకుంటానన్నావుగా, నీ మీద కదా పెట్టుకున్నావు, వెతుక్కో అంది. వెతికారు. ఆఖరికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక, నేను ఇక్కడే ప్రాణం వదిలిపెట్టేస్తానన్నారు, ప్రాయోపవేశం చేస్తానన్నారు, నీళ్ళల్లో దూకేస్తానన్నారు. ఇన్నీ అన్న తర్వాత గుర్తొచ్చింది, నేను వెతకడమేమిటి సీతమ్మని, జనక మహారాజు గారు వెతికితే దొరికిందా అంటే ఇప్పుడు ఆయన పట్టుకున్నారు. వెతికితే దొరికేది సీతమ్మ కాదు, సీతమ్మ దేవకాంత. ఇప్పుడు దేవకాంత నరకాంత రెండుగా కలుపుతున్నారు హనుమ. ఇది ఆయన ప్రాజ్ఞత. ఎలా ఉంటుంది మా అమ్మ దేవకాంత కాబట్టి ఈ రావణాసురుడిని అన్నేం చేస్తాడని హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఏదో కాలు విరేలాడ తీసుకుని పద్మానని పద్మభూరు పద్మాక్షి పద్మతం భవే నిలాయన వరదముద్ర పట్టి కూర్చుంటుందా? అలా కూర్చోదు, నరకాంతగా ఉంటుంది. ఎలా ఉంటుంది పతివ్రతగా అంటే, అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇలా ఉంటుంది సీతమ్మ అని ఒక ప్రార్థనా శ్లోకం చేశారు ఆయన. సీతమ్మ అంటే పొడుగ్గా ఎత్తైన ముక్కుంటుంది. ఆయన చూశారేంటి అంటే సాముద్రిక లక్షణాలని బట్టి మా అమ్మ అలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. కానీ ఆవిడ కన్నుల వెంట నీరు కారిపోతూ ఉంటుంది, మహాపతివ్రత. ఆ కారిపోయిన కన్నుల వల్ల వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. మా రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి మంగళసూత్రం ఇక్కడ వరకు వేలాడుకుంటుంది. అటువంటి సీతమ్మ నాకు ఎప్పుడు కనపడుతుందో, ఎక్కడ కనపడుతుందో అన్న శ్లోకంలో ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. సుందరకాండ మీరు గుర్తుపెట్టుకోండి, నేను అడుగుతున్నారా నాకు ఇలా ఎప్పుడవుతుందో, ఎక్కడది ఈ శబ్దం, ఎక్కడి నుంచి తీసుకుని ఈ శబ్దాన్ని ఒకరు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? జగద్గురు శంకర భగవత్పాదులు సౌందర్య సుందరకాండలోంచి తీసి సౌందర్య లహరిలో పెట్టారు. ఇదే సౌందర్య లహరి. ఎలా?
కదాకాలే మాత కదియ కలిత రక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకా నామపి చ కవిత కరణతయా కథా దత్తే వాణీ ముఖ కపల తాంబూల రసతాం.
అమ్మా నీ పాదముల పారాన్ని కడగబడిన నీళ్లు విద్యార్థిగా ఎప్పుడు తాగుతానో మహాత్రిపుర సుందరి అని ఈ శ్లోకాన్ని పట్టుకుని సౌందర్య లహరిలోకి శంకరాచార్యులు వారు వెళ్ళారు. సౌందర్య లహరిలోని సౌందర్యమునకు సౌందర్య స్థానము సుందరకాండలోని బాలాత్రిపుర సుందరి యొక్క సీతమ్మ తల్లి యొక్క సౌందర్య స్థానము. ఎంత గొప్పది చూడండి ఆ సుందరకాండ, బహుభంగిమల నీ చేత అనుభవింపబడవలసినది. కనుక ఇప్పుడు ఏమంటున్నారు హనుమ, ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. నాకిప్పుడవుతుంది అటువంటి సీతమ్మ దర్శనం. మరి నువ్వు కదా వెతుక్కుంటానన్నావు, నువ్వు దర్శనం చేస్తాన్నావు కదా, మరి ఇంత వెతికేశాక నాకు ఎప్పుడవుతుందో అన్న స్థితికి వచ్చేసేంటి అంటే, క్రమంగా మనసు ఒక సత్యాన్ని తెలుసుకుంటోంది. ఉపాసన ఎందు ఉపాసన రహస్యము ద్యోతకమైన కాండ కనుక సుందరకాండ. అందుకు ఇన్ని కారణముల చేత సుందరకాండ అండి అది. ఎందుకని? సీతాయాశ్చరితం మహత్. ఇంతమందికి ఇన్ని ఉపాసన రహస్యాలు చెట్టు కింద సీతమ్మని కూర్చోబెట్టి చెప్తున్నారు మహర్షి. కాబట్టి సుందరకాండ త్రిపుర సుందరి ఆ కింద కూర్చుంటే తప్ప మీరు సౌందర్యం చెప్పడం కుదరదు, అందుకని సుందరకాండ. ఇప్పుడు ఆ స్వామి సీతమ్మ దర్శనం నేను చేస్తే అవుతుందా అనగానే ఎవరు గుర్తొచ్చారు? ఇద్దరు గుర్తొచ్చారు. ఒకటి సంపాతి గుర్తొచ్చారు. సంపాతి చెప్పాడు సీతమ్మ ఇక్కడే ఉన్నది అని చెప్పాడు. సంపాతి చెప్పింది అబద్ధం అని ఎందుకు అనుకోకూడదు? ఈ మాట చెప్పగానే సంపాతికి రెక్కలు వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. కాబట్టి సీతమ్మ ఇక్కడుంది నిజం. సమ్యక్ జ్ఞానము కలిగిన వారు చెప్పారు కాబట్టి ఆత్మ ఉన్నది సత్యం. రెండు, సీతమ్మ తల్లి ఇక్కడే ఉన్నది, ఆవిడ ఎవరు పడితే వాళ్ళకి కనపడదు, ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళకే కనపడుతుంది. ఏమిటి నమ్మకం?
జనకుడికి కనపడింది, మిగిలిన వాళ్ళకి కనపడలేదు అలా. లేకపోతే భూమి దుద్దుతుంటే జనక మహారాజు గారికి ఎందుకు కనపడింది? అందుకే ఇప్పుడు అంటారు, అమ్మా నేను కాదమ్మా వెతకడం, నా పౌరుషం కాదమ్మా, నా సమర్థత కాదమ్మా, ఇది సంపూర్ణ శరణాగతి. ఇక్కడ అన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు, ఇవేవి పనికిరావు, నా 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 శబ్దం వేసి నహ నహ తీసేశారని. ఏది నన్ను అనుగ్రహించేది? కేవలం నీ అనుగ్రహం వల్ల నీ దర్శనం నాకు అవ్వాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయ. ఏ సీతమ్మ అనకూడదా? జనకాత్మజాయై జ్ఞాపకానికి వచ్చింది కథానుసంధానంలో. జనకుడిని అనుగ్రహించిన తల్లి నన్ను కూడా అనుగ్రహించాలి, కనపడి యశస్విని కావాలి. హనుమ సీతమ్మ దర్శనం చేశారన్న కీర్తి నాకు ఇవ్వాలి. అందుకని అమ్మా నాకు ఆ కీర్తినివ్వా. ఇప్పుడు నమః శబ్దం వేస్తూ చదివారు, అందుకే రామాయణానికి సుందరకాండలో ప్రాణప్రదమ శ్లోకం శరణాగతిని ఆవిష్కరించింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానివేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇప్పుడు నమః శబ్దం వేస్తూ అందరికీ నమస్కారం చేశారు. ఇప్పటి వరకు కనపడని అశోకవనం కనపడి. సరే, మీ అందరికీ తెలుసున్న కథే, ఒక్క దూకు దూకారు, వెళ్ళారు, వెతికారు, ఇక్కడికి మా అమ్మ సీతమ్మ వస్తుందన్నారు. ఇప్పుడు ఆవిడ ధర్మాల్ని మనుష్యకాంతగా చెప్తున్నారు. ఆ తల్లి సంధ్యావందనానికి వస్తుంది. ఆ తల్లి వనములందు విహరించడంలో నేర్పరి అయినటువంటి తల్లి. అందుకని సీతమ్మ వస్తుంది. వెతికారు వెతికారు, శిశుపావృక్షం మీద కూర్చున్నారు. ఎలా ఉంటుందన్నారు? దర్శనానికి దేవకాంత, ఇప్పుడు చూడ్డానికి నరకాంత. ఎలా ఉండాలన్నారు? తదున్నసం పండురదంతమవ్రణం కృష్ణార్థితాం సానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమనిష్కకంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం. అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలాగే కనపడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా కనపడింది అంటే, అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఇలా కనబడతావు. ఇది మాయాస్వరూపమా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. చెట్టు మీద కూర్చున్నాయన ఎలా అడిగారో అలా కనబడుతోంది. ఏడుస్తూ కనపడుతోంది. సాధారణంగా స్త్రీ ఏడుస్తూ ఉందనుకోండి, ఆ ఏడుస్తున్నటువంటి స్త్రీని చూసి ఎంత బాగుందో అనండి, ఆవిడ ఏడుస్తుంటే అనే దుర్మార్గుడు ఉంటాడా? అసలు అలా మనస్సు అనిపిస్తుందా? ఆవిడ ఏడుస్తూ కూర్చుని నగలన్నీ తీసుకెళ్లి చెట్టు కొమ్మల మీద పెట్టి ఓహో వెక్కిళ్ళు వెక్కుతూ ఏదో లోచూపుతో పైకి చూస్తున్నట్టుంది, కానీ అసలు చూడకుండా ఏదో తదేకంగా రాముణ్ణి లోపల చూస్తూ కూర్చున్న సీతమ్మని చూసి పైన కూర్చున్నాయనన్నారు. రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్ కలాం. మూడు లోకముల యొక్క సామ్రాజ్య వైభవాన్ని ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఓ పక్కన పెడితే సీతమ్మ తల్లి యొక్క వైభవంలో 16వ వంతుకి ఆ వైభవం అంతా సరిపోదు. ఇంతటి మహాపతివ్రత, ఇంతటి అనురూప, ఇంతగా భర్తయందు ప్రేమ కలిగినటువంటి ఈ సీతమ్మని విడిచిపెట్టి దుష్కరం కృతవాన్ రామోయమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తవతి జీవతి. ఎవరు రాముణ్ణి తిట్టడో, ఎవరు రాముణ్ణి తిడితే ఒప్పుకోడో, ఆయన సీతాదర్శనం అయ్యాక ప్లేటు ఫిరాయించాడు. ఎంత గొప్ప మాట అన్నాడు, ఆ రాముడు రాముడా, రాముడి గుండె గుండె బండా. దుష్కరం కృతవాన్ రామ, దుష్కరమైన పని చేశాడు అసలు మహర్షి. ఏమిటాయన పని? ఇలాంటి భార్యని విడిచిపెట్టి 10 నెలల నుంచి బతికున్నాడా? ఇంకాను ఎలా బతికున్నాడండి ఆయన అసలు? ఈ మాట హనుమ అనవలసిన మాటే. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ రాముడిదా సీతమ్మకా? సీతమ్మకే. మీకు ఎక్కడెక్కడా సర్టిఫికెట్లు అన్నీ అందరితో ఎవరికి ఇప్పిస్తుంటారు? సీతాయాశ్చరితం మహత్త. ఇవ్వడానికి సర్టిఫికెట్లు రాముడికి మనం అందరం ఇస్తామని ఆయనకి తెలుసు. నువ్వు గమనించవలసినది దీన్ని సీతాయాశ్చరితంగా గుర్తుపెట్టుకో. జన్మ ధన్యమైపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు హనుమతో ఈ మాట అనిపించారు. అంత గొప్ప మాట ఆయన అన్నారు కదా, దానికి తగినట్టు సీతమ్మ ప్రవర్తించిందా? ఒక పెద్ద ప్రశ్న. ఏమీ చూడకుండా అసలు సీతమ్మని హనుమ ఏమైనా చూశారు ఏంటంటే, అంతకుముందు ఆయన ఏం చూడలేదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆవిడ్ని చూసి అబ్బో ఎన్ని శ్లోకాలు చెప్పేశారు, ఇప్పుడు ఎందుకు వచ్చిన సుందరకాండ కానండి, నేను మళ్ళీ ఆ శ్లోకాలని చెప్పను భీతి, ఆ అందులోకి వెడితే నేను బయటపడలేనని భయం. ఆ చూసి పొంగిపోయారు, పొంగిపోయి అబ్బా అబ్బా ఎటువంటి తల్లి ఎటువంటి తల్లి, ఎన్ని శ్లోకాలు చెప్పేశారు ఆయన. ఇన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ప్రవర్తించాలి. ఎప్పుడు ప్రవర్తించాలి? ఆవిడ కదలవలసిన స్థితి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆవిడ నోరు విప్పవలసిన స్థితి ఎప్పుడు వచ్చింది అంటే, రావణాసురుడు వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని తీసుకొచ్చి, ఈయన మహాధర్మాత్ముడు, ఈయనకి కించిత్ కూడా స్వార్థం లేదు, ఈయన అసలు తనకి అంటూ ఏదీ కోరుకోరు. ఆశ్చర్యమేంటో తెలుసా, నేను 50 సంవత్సరాల నుంచి ఇంట్లో తిరుగుతున్నాను, ఈయన నోటి వెంట పరుషవాక్యం అన్నది నేను ఎప్పుడూ వినలేదు. ఇంకా విచిత్రం చెప్పనా, ఈయనకి 8 సింహతలాతాలు ఉన్నాయి, 6 గండపిండేరాలు ఉన్నాయి, ఈయన గౌరవింపబడని సభ లేదు. విచిత్రం ఏంటంటే, ఎందుకో పనికి మాలిన వాడు, ఏమీ చేత కాని వాడు, కోటేశ్వరరావు లాంటి వాడు చెప్పినా ఈయన పొంగిపోతుంటారు, పొంగిపోయి సంతోషపడిపోతుంటారు. ఈయన హృదయం అటువంటిది. అటువంటి మహాపురుషుడు ఇవాళ మన సభకు వచ్చారు అని మీరు పరిచయం చేశారనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆహా అనరు కదా, పెట్టాక నాలాంటి వాడు ఎవరో మాట్లాడేశాక ఇప్పుడు మన సభకు వచ్చినటువంటి ఆ పెద్దలు మాట్లాడతారు అని వారికి ఒక 116లు, ఉపన్యాసం చెప్పిన వారికి 116లు. అంటే నేనేం డబ్బు కోసం ఇలా చెప్తున్నాను, రేపాక సుబ్బారావు రేపు ఇవ్వాలని ఇలా అంటున్నాను అనుకోకండి, నేను ఏదో ఉదాహరణ చెప్పానంటే, ఇచ్చారనుకోండి ఆయన మేక్ తీసుకుని, సభాయో నమః, నాకు అర్థం కాంది ఇవాళ సభలో ఇంతటి పాండిత్యం కలిగినటువంటి నాకు, ఏమీ చేత కానీ ఈ తత్తుకొడుక్కి, ఇద్దరికీ 116లే అన్నాడు అనుకోండి, మీరు చెప్పిన ఉపన్యాసం అంతా ఏమైనట్టు ఆయన గురించి, ఆయనకి స్వార్థం లేదు, ఇద్దరికీ 116లే, అసలు ఆయన ఎవరినీ తక్కువగా మాట్లాడరు, ఈ తత్తుకొడుక్కి ఆయన ఎప్పుడూ తన గురించి తాను పొగుడుకోడు, నా అంత పండితుడికి ఒక్క వాక్యంలో మీరు చెప్పినవన్నీ పోయిందా లేదా? ఆయనేమో అన్ని శ్లోకాలు చెప్పేశారు, పైన కూర్చుని ఏమీ తెలియకుండా. ఇప్పుడు ఈవిడ కదలాలి, ఇది సుందరకాండ. ఎలా ఇప్పుడు మీరు 1000 కళ్ళతో చూస్తుంటారు సీతమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దామని. వచ్చినవాడు ఎవరు వచ్చాడు, ముందు మాట్లాడిన వాడు ఎవరు, రావణాసురుడు మాట్లాడాడు, వాడికి ఎవరో అడగక్కర్లేదయా మీరు మాట్లాడండి, వాడే మాట్లాడేస్తాడు. అందుకని వాడు భీరు భీరు, పిరికిదానా 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 అని వాడు మాట్లాడేశాడు. ఇప్పుడు సీతమ్మ మాట్లాడాలి. సీతమ్మ మాట్లాడితే మాటలో సౌందర్యం బయటికి రావాలి. మాట మాట్లాడే ముందు ఆవిడ ఏం చేస్తోంది, 1000 కళ్ళతో కదండి ఎదురు చూస్తాం మనం. అసలు రామాయణం మీరు అంతకుముందు చదవలేదు, ఇదే మళ్ళీ సీతమ్మను అపహరించిన తర్వాత మీరు సుందరకాండలోనే సీతమ్మ దర్శనం చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు ఆవిడ రావణ మొదటిసారి రామాయణం మీరు చదువుతున్నారనుకోండి, ఒక ఉత్కంఠ. ఇప్పుడు రావణుడు వచ్చింత మాట్లాడారు కదా, ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఒక చిత్రమైన పని ఒకటి మొదలెట్టారు ఆయన వాల్మీకి మహర్షి. తృణమంతరత కృత్వ ఓ గడ్డి పరక మధ్యలో పెట్టింది. అదంత పెద్ద విషయం అండి, మీరేమో చాలా ఏదో గొప్ప విషయం జరిగిపోతుంది, గొప్ప విషయం జరిగిపోతుందని మీరు అనుకున్నారు. మీరు కొన్ని వేల మంది సభకి ఎవరో మహాపురుషుడు ఒక ఆయన వస్తున్నాడని చెప్పి వచ్చి అందరూ కూర్చున్నారు, ఇంకొక అరగంటలో వచ్చేస్తున్నారు మండపేట దాటిపోయారన్నారు, ఇంకొక 15 గంటలో వచ్చేసారు కరపొచ్చేసారన్నారు, ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు, అదిగో ఎస్కార్ట్ మ్యాన్ వచ్చేసింది అన్నారు. అందరూ లేచి నిలబడి అలా రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆయన కారులోంచి ఎందుకో దిగి మళ్ళీ పైకి ఎక్కుతుంటే కాలు కారులో పడిందిట, ఆయన కాలు నెప్పికేసింది, కడప పక్కన నుంచి అలా జగన్నాయకపూర్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు, రావట్లేదు అన్నారు. ఇక ఎలా ఉంటుంది అనుకుని వెళ్ళిపోతారు సంభవించి. అలా సీతమ్మ ఏం చేసేస్తుందో ఏం చేసేస్తుందో అని మీరు అనుకుంటే ఒక గడ్డ పెరక మధ్యలో పెట్టింది అన్నారు మహర్షి. ఏంటండి ఏమండి, మేమేమో సీతమ్మ తల్లి అంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడ పాత్ర అని అనుకున్నాం, నేనేమో ఆ శ్లోకం మొదలెత్తి తృణం అంతర్త కృత్వ ఓ గడిపడికి అడ్డుపెట్టింది అన్నారు. ఏంటండి అని మీరు అనుకోవచ్చు. పైన ఒక ఆయన చెప్పాడు, జగన్మాత 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 అంటున్నాడు. అవండి నరకాంత 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 ప్రార్థనా శ్లోకం చేస్తున్నాడు. మా రాముడి యొక్క ఇల్లాలు 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 ఇల్లాలంటున్నాడు. ధర్మమూర్తి 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 అంటున్నాడు. ఆవిడ ఏం చేస్తే చాలా గొప్పగా ఉంటుందో అని చేయించేశారు మహర్షి. సరే గడ్డిపరకు ఎందుకు మధ్యలో పెట్టింది అంటే, నీ మోహన్ను ఎన్నో మాటలు చెప్పామో అందరికీ తెలుసులే అని మీరు అనుకోకండి. నేను ఇవాళ కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు పెట్టిందో తెలుసా అండి? గడ్డిపరక పెట్టడం వెనకాతల ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు. ఆవిడ శృతి రూపిణి అమ్మవారు. ఎలా చెప్పగలవు గడ్డిపరక మధ్యలో పెడితే ఆవిడికి వేదాలన్నీ తెలుసని ఎలా చెప్పగలవు అంటే, మనకి ఒక మహాపాపాత్ముడితో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? పాప నివృత్తి కొరకు సహస్రపరమాదేవి శతమూల శతాంకుర అని ఒక గడ్డిపరక తీసి తల మీద పెట్టుకుని మూడు మార్లు మూడు చెంబులు నీళ్లు పోసుకుంటారు. అప్పుడు ఆ పాపం తొలగిపోతుంది. అలా స్నానం చేసే అవకాశం లేకపోతే పాప నివృత్తి కొరకు గడ్డిపరకని పట్టుకుంటారు. నేను ఒక దుర్మార్గుడని తెలిసి, నా మీద కామించినవాడని తెలిసి, నా భర్త పక్కన లేడని తెలిసి ఒక పరమ దుర్మార్గుడితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. నేను ఇప్పుడు మాట్లాడకపోతే లోకానికి ప్రయోజనం అంటారు, కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను? తృణమంతరత కృత్వ ఒక గడ్డిపరకని మధ్యలో పెట్టి మాట్లాడతాను. అదే దుర్వార్ గడ్డిపరకని ముట్టుకున్నంత మాత్రం చేత ఈ పాపం పోతుంది. ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు కనుక రాముడి ఇల్లాలుగా రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందు గడ్డిపరక పట్టుకుని మధ్యలో పెట్టి మాట్లాడి, లేకపోతే వాల్మీకి మహర్షి సీతమ్మ గడ్డిపరక ముట్టుకుందని ఎందుకు రాస్తారండి? గడ్డిపరక ఎట్టిందని ఎందుకు రాస్తారు? ఆయన రాశారంటే అర్థం ఉంది. సీతమ్మని చూసి రావణుడు మాట్లాడితే రావణాసురుడి ఉపన్యాసం అంతా చెప్పించేసి ఒక బలహీనమైన మాట పురుషుడి నోటి వెంట వచ్చేది ఒకటి ఉంటుంది. దీనికి వ్యతిరేక కోణం రేపు మీకు రాముడి విషయంలో చెప్తాను. పురుషుడి బలహీనత ఏమిటో తెలుసండి? నేను సభాముఖంగా ఇలా చెప్పానని నన్ను మన్నించండి. తాను ఒక స్త్రీ యందు అల్పబుద్ధితో ఉన్నాడనుకోండి, రెండే మాటలు మాట్లాడవలసిన చోట ఆరు మాట్లాడతాడు. మీరు అందుకే చూడండి, సాధారణంగా రైల్వే కంపార్ట్మెంట్లలో అప్పటి వరకు బాగానే కూర్చుంటాడు, ఆ పేపర్ చదువుకుంటుంటాడు. రైలు ఒక స్టాప్లో ఎక్కగానే ఒక భర్త ఒక భార్యను ఎక్కించి, ఒక స్పృహద్రూపి అయిన భార్య విజయవాడలో జాగ్రత్తగా దీపో దీపోగాని ఫోన్ చేయి, సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో అని ఇన్ని చెప్పి ఆ భర్త వెళ్ళిపోగానే ఆవిడ అనుకోకుండా ఈయన పక్కకు వచ్చి కూర్చుంది అనుకోండి, సీట్ లేక ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఒకలా ఉంటాయి, ఇంక ఇప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. తన ప్రాజ్ఞత నిరూపించుకోవడానికి మాట్లాడతాడు. పుట్టినే ఫోన్ చేసి ఆ కారు పట్టుకొస్తున్నా స్టేషన్కి అది తీసుకొచ్చాయంటాడు. అంటే అది నిజంగా వాడు తెస్తాడని మీకు తెలుసు. ఆవిడికి తనకు ఓ కారు వస్తుందని తెలియాలి, అందుకని మాట్లాడతాడు. అదేంటి ఆ ఫైళ్ళు అన్నీ రెడీ చేశారా? ఆ వచ్చి నేను పూర్తి చేస్తానంటాడు. అన్నీ ఉంటుంది, వీడొచ్చి రాస్తాడు గుమాస్తా. అది వినడానికి ఎలా ఉంటుందంటే ఈయన ఏదో సంతకాలు పెట్టేసేవాళ్ళే ఉంటుంది. ఇవన్నీ అల్పబుద్ధితో కూడిన మాటలు. విరాటపర్వంలో కీచకుణ్ణి వర్ణిస్తారైనా, గంబంబు వ్రే యుచువెట పాటవాడు వలయునంతంత చేరువ మెలయునింటి తన్ను చూడమికెంతయుతల్లడిల్లు బొరియునత్తన్ విబొరి బొరి కీచకుండు అంటారు తిక్కనగారు. నిష్కారణంగా అలా పెట్టి ఇలా ఉంగరాలతో టక్కు టిక్కు టక్కు టిక్కు చప్పులు చేస్తుండడం, ఓ విర్రిపాట పాడుతుండడం, తను ఏదో గొప్ప విషయం చెప్పి ఇలా ఆవిడ వంక చూడడం, తన వంక చూసిద్దేమో. ఆవిడ అలా కిటికీలో చూస్తుంది, నా వంక చూడలేదని ఓహ బాధపడిపోతుండడం. ఈలోగా ఆఖరికి జేబులో పరుసో టిక్కెట్టో ఎవడో పట్టుకుపోతాడు. టీపీ వచ్చి, మాస్టర్ మీ టిక్కెట్ ఏదంటాడు. నాలుగు వైపులా వెక్కి, అరే పరుసు ఏదండి అంటాడు. టికెట్లెస్ ట్రావెల్ చేసే వాళ్ళందరు చెప్పే మాట ఇదేనండి, మీరు నాతో రండి అంటాడు. అయిపోయింది. ఇందుకు విరివాగుడు అంటే మాట్లాడి 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 గోతులో పడిపోతాడు. ఇది ఆవిష్కరించడం కావ్యం. ఎంత అందంగా చెప్పాలండి దీన్ని, పురుషంగా చెప్పకూడదు. మహర్షి చాతుర్యం చూడండి సుందరకాండలో, సీతమ్మ దగ్గరే మాట్లాడడానికి వచ్చిన వాడు ఎన్ని విరి మాటలు మాట్లాడతాడో. సరే నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను, నా ఉద్దేశం రావణ పాత్ర కాదు, సీతమ్మ వైభవం. ఆఖరికి పరుశు విత్ టికెట్ పోగొట్టుకున్నటువంటి విరి వాళ్ళే రావణుడు అన్నాడు ఆ సీతమ్మని చూసి, మనోహర సిమీ భీరు సువర్ణ సుపర్ణ సుపర్ణమివపన్నగా అన్నాడు. మనోహర సిమీ భీరు, భీరు అంటే పిరికిదానా. వాడికి అస్తమానం ఏంటంటే తను చాలా గొప్పవాడిని, ఎత్తుకొచ్చాడు రాముడు లేకుండా. వాడు పిరికాడు, అమ్మవారిని పిరికిదానా పిరికిదానా అంటుంటాడు. మనోహర సిమీ భీరు కోసి పిరికిదానా, నా మనస్సును హరించేశావు. ఎలా హరించావో తెలుసా, సో అలా ఎత్తుకుపోయావు. తెలిసన్నాడో తెలియకన్నాడో ఈ ఉపమానంలో అర్థమేమిటండి, ఏ పురుషుడైనా వివాహం అయిపోయినటువంటి వాడికి వేరొక స్త్రీ చాలా అందంగా కనపడుతోందన్న విర్రి మొదలైతే, తన భార్య అందం తక్కువై వేరొక భార్య ఎందు అందం చూడడం మొదలైతే వాడి మనస్థితి ఏమిటో తెలుసా అండి. సుపర్ణమివచాత్మానం, ఆయన సుపర్ణమివపన్నగ గ్రద్ద చేత ఎత్తుకుపోబడిపోతున్న పాము అంటే వాడు నశిస్తాడు. ఈ తీర్పు ఎవరితో చెప్పించాలి, తను చెప్పకూడదు, రావణుడితోటే చెప్పించాలి. ఇది సుందరకాండ. మాట్లాడి 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 పరుశు పోగొట్టుకున్నవాడు బాహ్యస్మృతి లేకుండా పోగొట్టుకున్నట్టు మాట్లాడి 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 ఇంత పండితుడు ఇంత వేదం చదువుకున్నవాడు పప్పులో కాలిసి మాట్లాడాడు. అది సత్యం, అదే జరగబోతోంది. ఏమన్నాడు, నా మనస్సుని గరుత్మంతుడు పావునెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయావు అన్నాడు. ఆవిడ మనస్సు ఎలా ఉంది, ఆవిడ మనస్సు ఈయన అంద అలాగే ఉంటే అనురక్త అయ్యుంటే వేరు. ఆవిడ మనస్సు తన భర్త ఎందున్నది, తన భర్త ఎందు మనస్సున్న ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మనస్సు పెట్టుకుని మాట్లాడిన వాడు ఏమవుతున్నాడు, గరుత్మంతుని కాళ్ళ గోళ్ల మధ్య చిక్కిన పాము అవుతున్నాడు. ఇంకా వేరే చెప్పాలా, ఇంకేం చెప్పక్కర్లా, వాడే చెప్పేసుకున్నాడు. ఇంకా మీరు చెప్పడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు, కాబట్టి రావణుడు చచ్చిపోతాడు. అలా ఎవరు పెట్టుకున్నా చచ్చిపోతారు, అలా కావ్యంలో అనొచ్చా, అనకూడదు. ఇలా ఎంతమంది పిల్లలు రేపు పాడైపోతారేమో, ఇది జగన్మాత లక్షణం. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంటే ఇప్పుడు దీన్ని ఆవిడ అవకాశంగా తీసుకుంది, తీసుకుని ఒక పెద్ద సందేశం ఇచ్చిస్తారు. ఎంత ధర్మం చెప్పేసిందో తెలుసా అండి, ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే జీవితంలో సగం ధర్మం అలవాటైతే ఏమీ లేదయా. తృణమంతరత కృత్వా ప్రచ్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక పెట్టి శుచిస్మిత, వీడిన్ని మాటలు చెప్పాడు కాబట్టి నేను వీడికో పాఠం చెప్పాలని కాదు, ఒక అమ్మ చెప్పవలసి వచ్చి చెప్పినప్పుడు ఏ అరమరిక లేకుండా కొడుకు ఉద్ధరణ కోసం చెప్పినప్పుడు నవ్వి నవ్వి ఎలా ఉంటుందో ఆ నవ్వు అలా ఉంది. అమ్మగా వాడికి కాదు, మనందరికీ కూడా జగన్మాతగా చెప్తోంది ఆవిడ. ఏం చెప్పింది, ఒక్కటే మాట కావ్య భాష, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఓరి పిచ్చాడా, ఒక పరమన్నమి, ఒక దాంట్లో బెల్లం వేశారు, ఓ దాంట్లో పంచదార వేశారు. పంచదార వేసిన పరమన్నం తెల్లగా కనపడుతోంది, బెల్లం వేసిన పరమన్నం నల్లగా కనపడుతోంది. కానీ రెండు పెళ్ళింటి ఎందున్నది తింటే తెలుసుకో తప్ప, ఏదో ఈ నేత్రానికి ఏ కారణం చేతనో ఒకరు నీకు చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నట్టు నీ మనసు ప్రచోదనం చేస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా, గరుడి కాలుకి తగిలిన పాము అయిపోతావు. ఇప్పుడు నీకు చెయ్యవలసింది ఏమిటో తెలుసా, ఆమె యందు నీ చెల్లెల్ని చూడు, ఆమె యందు జగన్మాతని చూడు. వెంటనే ఆవిడ తెల్లతనంలో మా అమ్మ ఉన్నది, మా తల్లి గౌరీదేవి ఉన్నది, మా అమ్మ గౌరీదేవి అలాగే ఉంటుంది, ఆవిడ పాదాల్లో మా అమ్మ గౌరీదేవి పాదాలు ఉన్నాయి, ఆవిడ చేతిలో నా తల్లి చెయ్యి ఉన్నది, ఆవిడ నా చెల్లెలు, ఆవిడ భర్త నా బావగారు, చెల్లెలి యొక్క ఐదోతనాన్ని, చెల్లెలి శుభాన్ని అన్నగారిగా నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆమె వృద్ధిలోకి రావాలి అని నువ్వు ముందే చెల్లెమ్మా, బావగారమ్మా, నువ్వు బావగారితో రామ్మా అని మీరు నాలుగు మాటలంటే నీ మనస్సు తిరిగిపోతుంది. నీ మనస్సు కామమును ఎవరి ఎందు పెట్టుకోవాలి? ఎంతగా నీకు కామమున్నా నీ భార్య ఎందుంటే ధర్మబద్ధమైపోయింది, దోషం లేదు. నీ భార్యను చూసి నా ప్యారెట్ అనుకో, నా చిన్నిగాడు, నా పండుగాడు, నా బుడ్డిగాడు, ఎన్ని ముద్దులైనా ఆడుకో, ఏమీ దోషం లేదు. అదేమిటండి మీ ఆవిడ నన్ను ముద్దులు ఆడతారని ఎవడు అడగడు? ఎందుకు అడగడు? నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. నీ భార్య ఎందు నీ మనస్సు పెట్టుకున్నావా? ధర్మబద్ధమైన కర్మమో అది ధర్మాచరణము. రావణ, అలా ఒక్కసారి నీ మనస్సుని మార్చేసుకో. మండోదరి ఎందు పెట్టుకో, నీ భార్యల ఎందు పెట్టుకో, నీ ఎందు విముఖురాలనైన నా ఎందు పెట్టుకోవడం ఇందాక నువ్వు అన్న మాట సత్యం. పాడైపోతావు, నీ వాళ్ళందరితో పాడైపోతావు. పొద్దు రావాలి, ఎంత గొప్ప సందేశం అండి తల్లిది. ఈ మాట ఇంత ధైర్యంగా మాట్లాడుతూ నిన్ను నేను చంపేస్తాను రా తలుచుకుంటే అండి. ఇంకొక మాట చెప్పింది ఆవిడ, వాడంటాడు బీరు బీరు అంటాడు. ఆవిడంటుంది నిన్ను చంపడం పెద్ద విషయం ఏమిట్రా, ఇంకొక విషయం చెప్పనా, రామస్య భార్య అమిత చేత. అసలు రాముని భార్య అంటే తేజోరూపిణి, ఆవిడ నువ్వు ముట్టుకోవడం ఏంట్రా, అగ్నిహోత్రం. నువ్వు తెచ్చావని కీర్తి నీకు నేను ఇచ్చాను, నువ్వు తేలేవు. ఇంకొకటి చెప్పనా, నన్ను అపహరించడం నీ శక్యం కాదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, నీ దగ్గరికి ఎందుకు అపహరింపబడ్డానో తెలుసా? అసలు రహస్యం చెప్పేస్తున్నాను. విధిష్టవ వదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చి నువ్వు చచ్చిపోవాలని బ్రహ్మగారు నిర్ణయించాడు. ఆయన మీద గౌరవంతో నేను వచ్చాను కాబట్టి చచ్చిపోతాం. అయితే మరి అమ్మా నన్ను చంపేయడానికే వచ్చావు, అమ్మ చంపడానికి రాకూడదు కదా అంటావేమో, అమ్మగా కూడా చెప్పేస్తున్నాను. ఇంత పాపం అయిపోయింది కదా ప్రగతిర్మానుషాన, నువ్వు ఇప్పుడు ఎక్కడికెడితే నీ పాపం పోతుంది, దంగెట్టుకో. దీనికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. శరణాగత వత్సలుడు రాముడు, నువ్వు వెళ్ళి నన్ను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చి తప్పైపోయింది నిదా అని. ఆయనకున్న గుణం ఏమిటో తెలుసా, నాది తప్పైపోయిందని ఒక్క మాట నిజాయితీగా అంటే సలహ వదలడం, నేను పట్టుకుంటాడు. రావణ రాముడి కింకరుడి అయిపోయి బతికిపోతావు, సంతోషంగా ఉంటావు. ఎందుకురా నీకు ఈ విర్యం అడిగింది? ఇహసంతో నవాసంతి సతోవా ననువర్తతే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఎంత పెద్ద ప్రశ్న అడిగిందో చూడండి. చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా నువ్వు వినవా? ఇది సుందరకాండ సందేశం అమ్మవారి. ఒక ఊర్లో చెప్పేవాడు లేడనుకోండి, అది ఆ ఊరి దౌర్భాగ్యం. ఊళ్ళో చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేడనుకోండి, అంటే ప్రజల దౌర్భాగ్యం. చెప్పేవాడు ఉండి వినేవాడు లేకపోతే నీ జీవితం ఎప్పుడు మారుతుంది? ఇంకా నువ్వు వెళ్ళి వినవు, ఎందుకు వినవు? నాకెందుకండి రామాయణం, రామాయణ భారతాలు ఇప్పటి నుంచి ఎందుకు, ముసిలాండ్ అయిపోయాక. పోనీ 60 ఏళ్ళు వచ్చేసాయి, జుట్టు పండిపోయింది, నీ ముసల్తనాన్ని నువ్వు అంగీకరిస్తాయంటే ఇంత సన్న బ్రష్ ఎత్తుకుని నువ్వు రంగు చేసేసుకుంటుంటావు. ఇంకా నువ్వు ఎప్పుడు అంగీకరించావు నీ వృద్ధాప్యాన్ని? నువ్వు ఎప్పుడూ అంగీకరించావు కాబట్టి నీకు ఎప్పుడూ అక్కర్లేదు రామాయణ భారత భాగవతాలు, ఇంకా నువ్వు బాగుపడేది ఇప్పుడు. కాబట్టి ఇహసంతో నవాసంతి సతోవా ననువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. నీ బుద్ధి గడ్డిదిందిరా రావణ అండి. ఆవిడ బీరు అండి, ఆవిడ ఆవిడ భయపడి మాట్లాడడం ఏంటండి? నీకు తెలియకపోవడం కాదు, నువ్వు వేదాలు చదువుకో, నువ్వు బ్రహ్మవంశంలో పుట్టావు, పులశ్చ బ్రహ్మవంశంలో పుట్టావు. పుట్టి నువ్వేమో తప్పు పనులు చేస్తున్నావు, సమర్థించుకుంటున్నావు, రాక్షస ధర్మం పాటిస్తున్నావు, పాడైపోతావు రావణ. కోపం శేషేన పూరయ్యేత్తని మూర్ఖ లక్షణం. ఇంకా మాట్లాడడానికి జవాబు లేదనుకోని వీడికి కోపం వచ్చేస్తుంది, వచ్చేసి కత్తెట్టుకుని ఆవిడ మీద పడ్డాడు. పడితే ధాన్యమాలిని వెనక్కి తీసుకెళ్ళి, సరే రామాయణం కొనసాగింపబడాలి కాబట్టి తీసుకెళ్ళింది, అది వేరు విషయం. కానీ సీతమ్మ వైభవం చూడండి, ఆవిడకి సమస్త శృతి సారం ఆవిడికి తెలుసు. అందుకే లంకంతా కాలిపోయింది, ఆవిడ కాలిపోయింది. ఆవిడ ఆత్మస్వరూపిణి. అద్భుతి కన్నా పెద్ద రహస్యం సుందరకాండం ఏంటో తెలుసా అండి? సీతమ్మని చూస్తాను, సీతమ్మని చూస్తాను, సీతమ్మని చూస్తానని విర్రిక్కిపోయిన ఆయన చెట్టు మించి సీతమ్మని చూసి అన్నారు, యథారూపాం
అశ్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామశ్చిత యథారూపం తం చేయమసితే క్షణ. ఇంతకన్నా దారుణమైన శ్లోకం రామాయణంలో ఉంటుందా? ఏమంటే ఆవిడ అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికలో ఉంటారు, ఎగ్రీ. ఆ అబ్బాయి అచ్చు వాళ్ళ నాన్నగారి పోలికలో ఉంటాడు, ఎగ్రీ. ఆ అబ్బాయి అచ్చు మేనమామగారి పోలికలో ఉంటాడు, ఒప్పుకున్నాం. కోటేశ్వరారు భార్య అచ్చు కోటేశ్వరారులో ఉంటారు. ఏంటంటే అది అర్థం ఉందా? కోటేశ్వరారు వాళ్ళ ఆవిడ కోటేశ్వరారులో ఎందుకుంటుంది? ఆయనేమో మదపుట ఏనుగులా ఉంటాడు, ఆవిడేమో ఆయన ఆ ఏనుగు తినే గడ్డి పరకలా ఉంటుంది. వాళ్ళిద్దరికి ఏమిటి పోలిక? అలా ఉండదు కదా, ఇద్దరూ వేరుగా ఉంటారు. కానీ హనుమే అంటున్నారు ఆ పైనుంచి కిందకి చూసి, నాకు సీతమ్మ తల్లి అంగ ప్రత్యంగముల ఎందు రాముడు కనపడుతున్నాడు, సీతమ్మ కనపడలేదు. కావ్య భాష ఎందు ఆత్మదర్శనం చెప్పారు. బంగారము కనపడకుండా గాజులు, చెవులకు పెట్టుకున్న ఆభరణములు, భుజములకు పెట్టుకున్న కేయూరములు, పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు కనబడితే నామరూపాత్మకంగా ఆభరణాలు కనబడ్డాయి. అబ్బే అన్నిట్లో బంగారమేనండి ఉన్నది అన్నామంటే, మృత్పిండమే కప్పహు బండరూప, ఒకే మట్టి ముద్ద మూకుడుగా గిన్నెగా అనేకంగా కనపడుతోంది. అలాగే కోక్షీరమేకం బహుదేను జాత, పాలొక్కటే, ఆవులు వేరుగా ఉన్నాయి. నామరూపాత్మకంగా లోకం కనబడుతోంది, కానీ ఉన్నది పరబ్రహ్మమే. నామరూపాత్మకమైన జగత్తు ఎందు బ్రహ్మము కనబడుట ఆత్మదర్శనము. ప్రకృతి స్వరూపిణి అయిన సీతమ్మ ఎందు రాముడు దర్శనమగుట ఆత్మదర్శనము. అందుకే సీతమ్మ దర్శనమైన తరువాత హనుమ యోగి పుంగవుడు, ఆత్మదర్శనమైనటువంటి మహాయోగి. వారి నోటి వెంటొచ్చినది సత్యమైనది, నిర్భీతి కలిగినది. ఆత్మదర్శనమైన వారికి భయం ఉండదు. ఆ రహస్యాన్ని చెప్పకుండా చెప్పింది కాబట్టి సుందరకాండ. ఇప్పుడు సీతమ్మ మీకు ఎన్ని రకాలుగా కనపడతారు? ఒకటి ఆత్మస్వరూపిణి, జగన్మాత, నరకాంత, మూడు పాత్రల్లో కనపడుతుంది ఏకకాలం ఉన్నది. ఇలా కనపడడం సుందరకాండ. ఇది సీతమ్మ తల్లి వైభవం. కనుక సీతాయా స్థితం మహత్త, ఎన్ని రకాలుగా చూసినా సీతమ్మ. ఒకసారి యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేసింది. రెండవ మాట వాల్మీకి మహర్షి వెళ్ళి అడిగారు యజ్ఞం చేస్తుంటే రాముణ్ణి ఉత్తరకాండలో, రామ నిజం చెప్పండి, మీకు తెలుసు సీతమ్మ పరిశుద్ధాంతరంగా, సీతమ్మ ఎందు దోషం లేదు, మీకు తెలుసు, సీతమ్మ కడుపులో పెరిగిన ఇద్దరు బిడ్డలు మీ బిడ్డలే అన్న విషయం కూడా మీకు తెలుసు, రామాయణ గానం చేసిన లవకుశులు నీ బిడ్డలే అని మీకు తెలుసు, సీతమ్మ ఎందు కించిత్ దోషం లేదని మీకు తెలుసు. తెలిసి రాజ్యము సింహాసనము ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజారంజకుడైనటువంటి రాముడిగా ఉండాలా, ప్రజలు నిందవేసిన భార్యని పక్కన కూర్చోపెట్టుకుని ప్రజలకి ఒక తప్పు సంకేతం పంపాలా అన్న పరిస్థితి వస్తే వ్యక్తి ధర్మం కన్నా సమాజ ధర్మం గొప్పది అని నిరూపించడానికి నువ్వు త్యాగం చేసి సీతమ్మని దూరం పెట్టావు. కాదని నువ్వు అనగలవా? రామా నిజం చెప్పన్నాడు వాల్మీకి మహర్షి యజ్ఞవీధి. యజ్ఞంలో ఇంతమంది ఋషులు రాజులు నిలబడి ఉండగా ఉత్తరకాండలో రాముణ్ణి వాల్మీకి అడిగారు. రాముడు తల వంచుకుని నమస్కరించన్నాడు. మీరు ఋషులు, సత్యవాదులు, రామాయణ కథా రచయితలు, మీకు నమస్కరించి చెప్తున్నాను. మీరు చెప్పింది యథార్థం. నాకు సీతమ్మ ఎందు ఎన్నడూ అనుమానం లేదు. ఆవిడ పుణ్య చరిత్ర. ఆవిడ కడుపులో ఉన్న బిడ్డలు నా బిడ్డలే. ఆవిడ ఏ దోషము లేనిదని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు పరిచ్ఛేదించానంటే, రాజారాముడుగా ఉండవలసినటువంటి వాడు లోకమునకు ఆదర్శవంతుడు కావాలి. వ్యక్తిగా సీతమ్మ భర్తగా ఉండడమా, రాజారాముడిగా ఆదర్శవంతుడిగా ఉండడమా అన్నప్పుడు సమాజం కోసం నా వ్యక్తి శ్రేయస్సుని త్యాగం చేశాను. ఇది రాముడంటే. ఎంతమందికి అర్థమవుతాడండి రాముడు అంతటి పుణ్యచరితుడు, మహానుభావుడు. ఇవాళ మన వాళ్ళు ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు, మనం సమాజం కోసం త్యాగం చెయ్యాలి, ఏదో ఏంటి కన్నవారి నోట గడ్డ కొట్టి కట్టుకున్న సతిని నెట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణ జాల తెనుగు బావ. అలాంటి రాముడు కాదు రాముడంటే, తను చేసి చూపించిన వాడు రాముడంటే.